அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்மயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து.
ఈ శరీరం ఉన్నది, ఇది పంచభూతికం అంటే అగ్ని, వాయువు, జలం, భూమి, ఆకాశం. ఈ పంచభూతాలు కలయిక వల్ల, సమష్టి తత్వం వల్ల ఆవిర్భవించిన ఈ శరీరం ఉన్నది. దీనిని జ్ఞానులు ఏమంటున్నారంటే క్షేత్రము అంటున్నారు. ఈ శరీరాన్ని సాక్షాత్తు పరమాత్ముడు క్షేత్రం అన్నాడు. పంచభూత ఆత్మకే దేహే యస్ సాక్షి హృదయే స్థిత అపరః రోచ్యతే సద్ధి పరమాత్మా పరస్మృత. శరీరం క్షేత్రమిత్యాహు తత్ క్షేత్రజ్ఞ ఉచ్యతే అవ్యక్త పరమశుద్ధ పరిపూర్ణ ఉదాహృత. ఈ శరీరం క్షేత్రం. ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణమే క్షేత్రజ్ఞుడు. క్షేత్రము అంటే మరొక అర్థం పొలం. పొలము, పొలములో ఉండే బీజం ఆ మొక్క. ఈ శరీరం అనేటటువంటి ఒకనొక పొలం లోపల ఉండే ఈ పరమాత్ముడు అనే క్షేత్రజ్ఞుడి వల్ల జీవంతో ఉంది. ఏ విధంగా అయితే పంట పండగానే దాన్ని కోసేసి మనం అందులో ఉండే పదార్థాన్ని తిని ఈ మిగిలిన గడ్డిని ఏ పశువులకో వేసేస్తున్నామో, భగవంతుడు ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ శరీరాన్ని శివం అని పిలిచి వాడు తప్పుకోగానే కోసేసిన గడ్డిని ఎలా అయితే పశువులకు ఇస్తున్నామో, ఈ ప్రాణం పోయిన శరీరాన్ని శ్మశానభూమిలో అగ్ని పాలు చేస్తున్నాం లేదా మట్టి పాలు చేస్తున్నాం. ఇది క్రమేపీ పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ కలిసిపోయేటప్పుడు కూడా ఊరికి కాలిందని లేకపోతే మట్టిలో కప్పడిపోయింది అనుకుంటున్నాం, కానీ గడ్డిని పశువులు తిన్నట్టుగా ఈ శరీరాన్ని కూడా సూక్ష్మజీవులు తినేస్తున్నాయి. అవి తిని దీనిని శిథిలం చేసి మట్టి పాలు చేస్తున్నాయి. చెట్టు చివరికి ఎముకలు మొదలైన వాటి అలా లోపల ఉండే ఈ శరీరం ఎంతవరకు పవిత్రం, ఎంతవరకు అపవిత్రం? సహజంగా మన దృష్టిలో ప్రాణం ఉంటే పవిత్రం, లేకపోతే అపవిత్రం అంటున్నాం కదా. ప్రాణం పోయిన శరీరాన్ని ముట్టుకున్నా చూచినా చీచి చీచి ఇది మైల అని గట్టి పారేస్తాం. నాయనా, ఈ శరీరంలో పరమాత్ముడు అవ్యక్తుడై ఉన్నాడు, ఆయన తప్పుకుంటే ఇది ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఈ అవ్యక్త పరమాత్మ నాలో ఉన్నాడు అనే జ్ఞానం కలిగితే నువ్వు ఎవరిని ద్వేషించలేవు. నీకు ఆ జ్ఞానం లేక నీ శరీరంలో ఉండేటటువంటి ఆ క్షేత్రజ్ఞుడిని పరమాత్మని గ్రహించకపోవటమే అజ్ఞానం. అలా గ్రహించడం కోసం చేసే ప్రయత్నమే ఒక అద్భుతమైన యోగ శాస్త్రం. పరమాత్ముడు ఉన్నాడే, రెండు రకాలుగా విభజింపబడ్డాడు, రెండు రకాల ఆత్మగా, పరమ ఆత్మయే రెండు ఆత్మలయ్యింది. అది ఒకటి జీవాత్మ, రెండు పరమాత్మ. జీవాత్మ పరమాత్మగా విభజింపబడింది. చిన్నదై మన శరీరంలో ఉన్నదానిని జీవాత్మ అన్నాం. అందరిలో ఉండేటటువంటి తత్వము కలిస్తే దానిని చూడటానికి దృష్టి భేదం వల్ల జీవాత్ముడు పరమాత్ముడు భిన్నంగా ఉన్నట్టు కనపడుతున్నారట. ఇది ఎలాగండి అంటే దానికి ఒక ఉదాహరణ చెబుతున్నారు సనక సనందనాథు. గంగా నదిలో నీరు ఉంది. ఆ నదిలో ఉన్నప్పుడు నీరుని ఏమంటున్నావు? నది అంటున్నాం, అంతే కదా. దానిని ఒక కుండలోకి తీసుకుంటే అది గంగా నది అండల్లా వచ్చి రిప్పులో కుండెడు నీరు అంటున్నాం, చెంబుడు నీరు అంటున్నాం. కానీ నిజానికి మనం కుండలోకి కాని చెంబులోకి కాని తీసుకున్నది గంగేగా. అయినా ఈ కుండలో ఉన్నదాన్ని గంగ అంటున్నావా? గంగా నది అండల్లా కుండెడు నీరని అంటున్నాం. ఎంత చిత్రం! ఆ ఎదురుగుండా ఉన్నది గంగ, ఆ నీళ్లే చెంబులోకి తీసుకుంటే ఇది మాత్రం చెంబు నీరే గాని గంగా నది అని అంటలేదా? అలాగే పరమాత్మ గంగానది అనుకోండి, అందులోంచి చెంబుతో నీరు తీసుకున్నట్టు ఈ చెంబు లాంటి శరీరంలోకి ఆ పరమాత్ముడు వచ్చాడు అనమాట. వచ్చేసరికి వీడు జీవాత్మ అయిపోయాడు ఈ కాసేపటి. అది గంగానది, ఈ చెంబులో ఉన్నది చెంబు నీరు అన్నట్టుగా ఆ పరమాత్ముడు ఇది జీవాత్ముడు అని విభజింపబడ్డాడు ఈ శరీరంలోకి రాగానే. ఈ శరీరం చెంబు కొండ, ఈ కొండే సంస్కృతంలో క్షేత్రం పాండవం. ఇది జ్ఞాని అయిన వీడు ఏం చేస్తాడు? నిజానికి కుండ పగిలితే ఈ నీరు వెళ్ళి గంగే కదా, విడదీసి కొంచెం తీసుకున్నాను తప్ప. అంటే గంగలోంచి విభజింపబడిన నీరు అజ్ఞానం వల్ల గంగాని పిలువబడటం లేదు. ఆ పరమాత్ముడి నుంచి విడి వచ్చిన నేను కూడా పరమాత్ముడిని తెలుసుకోలేక జీవాత్ముడిని ఈ శరీరం నాదనుకుంటున్నాను. కాదు, ఎప్పటికైనా నేను ఆయనలో కలవవలసిన వాడిని, కలవడం కోసం నేను ప్రయత్నం చెయ్యాలి. అసలు ఎలాంటి ప్రయత్నం వల్ల ఆయనలో కలుస్తాను? ఇలాంటి తాత జ్ఞానికి కలుగుతుంది. ఆ ఊహ రావడంతో వాడు జ్ఞాని అవుతాడు. ఆ ఊహ రానంత వరకు వాడు అజ్ఞానం చేత ఆవరింపబడతాడు. పెంకు ఉన్నంత వరకు కొబ్బరి బయటికి రాదు. ఆ పైనుండి పెచ్చు విడిపోతే అప్పుడు ఆ లోపలుండే కొబ్బరి ఉపయోగించుకోగలుగుతాం. అలాగే ఎప్పటి వరకు నేను పరమాత్ముడిలో కలవను, వాడు నేను వేరు, ఈ శరీరమైనదనే నేను అనే భేదభావం ఉంటుందో అంతవరకు నీకు జ్ఞాన ప్రసారణ ఉండదు. ఆ జ్ఞాన ప్రసారణ రావాలి అంటే ఈ జ్ఞానంలోకి వెళ్ళే మనిషికి కొబ్బరి గుజ్జు మీద పెంకట్టుబడినట్టుగా మాయ అనేది ఒకటి అడ్డం కొడుతుందట. ఆ మాయను విడిచిపెడితే మోక్షం పొందగలుగుతాం. మరి మాయను ఎలా విడిచిపెట్టడం అంటే అంత తేలికేం కాదు. ఈ జగత్తంతా శబ్ద బ్రహ్మమయం యత్తన్ మహావాక్యాదికం ద్విజ. పరమాత్ముడు శబ్దాన్ని ఆశ్రయించుకున్నాడు. శబ్దంలో బ్రహ్మ ఉన్నాడు. ఏ శబ్దంలో బ్రహ్మ ఉన్నాడు అంటే ప్రణవం, ఓంకారంలో భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు. ఆ ప్రణవంతో కూడినటువంటి భగవంతుని నామాలు భక్తి శ్రద్ధలతో రోజు ఉచ్చరించేవాడి ద్వారా విన్నా ఇవన్నీ మనకి తెలియకుండానే ఈ మాయని దూరం చేస్తాయి. మాయ తొలగగానే పరమాత్ముడికే మనస్సు వెడుతుంది. వెళ్ళగా వెళ్ళగా ఎప్పుడు వాడిలో లీనమవుతాడు. అప్పుడు వాడి అజ్ఞానం దూరమవుతుంది. మునిశ్రేష్ఠులారా, జ్ఞానం పొందకుండా కేవలం అజ్ఞానం వల్ల ఎప్పటికీ మోక్షం మాత్రం రాదు. అందువల్ల చిట్ట చివరికి జ్ఞానం చాలా ఉత్తమోత్తమం అన్నారు. ఆ పరబ్రహ్మనిట సనాతనం పరం బ్రహ్మ జ్ఞాన శబ్దేన కథ్యతే జ్ఞానినాం పరమాత్మా వై హృది భాతి నిరంతరం. చాలా ప్రాచీన కాలం వాడు పరమాత్ముడండి. ఇవాళ్ళ వాడు ఏంటండి, ఎప్పటి వాడు, ఏనాటి నుంచి ఉన్నాడు, ఎంతకాలం ఉన్నాడు, ఎప్పుడుంటాడు అనేది ఎవరు ఊహించలేము. అంత ప్రాచీనుడు సనాతనుడైన ఆ పరమాత్ముణ్ణి బ్రహ్మాన్నం, ఆ బ్రహ్మ జ్ఞానం అనే శబ్దం ద్వారా నిర్దేశింపబడుతున్నాడు. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే, ప్రపంచంలో ప్రతి అణువణువు పరమాత్ముడే, ప్రతి అణువు భగవంతుడే, ఈ సృష్టిలో ప్రతిది పరమాత్మ స్వరూపమే తెలుసుకుంటే వాడు జ్ఞానం పొందుతాడు. ఆ జ్ఞానం మామూలు మానవులకి మూడు రూపాల్లో చెప్పారట. ఒకటి ఏమిటంటే, అజ్ఞానం నాశయ్యేద్యోగి, యోగతత్వంతో అజ్ఞానాన్ని తొలగించుకోవచ్చు. అంటే ఒక మంచి గురువుని ఆశ్రయించి ఇంకేమొద్దు, ఆ గురువు ఎలా చెబితే అలా మూఢత్వంగా నమ్మేడివి, వాడు చెప్పినట్టు చూసుకుపోయి నడుచుకుని సేవ చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి మంత్రాన్ని కాని లేకపోతే జపాన్ని కాని స్వీకరించి చేసుకుంటూ తద్వారా పోతలు పొందుతూ వీలున్నప్పుడల్లా పాదసేవ చేసుకుంటూ పూర్ణిమాది తిథులలో తప్పనిసరిగా గురువందనం చేసుకుంటూ వాడు జ్ఞానం పొందొచ్చు. మొదటిది గురు శుశ్రూషయా జ్ఞానం, ఉత్తమోత్తమైన మార్గం అంటది. ఇక రెండవది, ఏం పని చేస్తున్నా గురు శుశ్రూష ఎల్లవేళలో కుదరదు కాబట్టి ఉద్యోగానికి పెడతాం, అన్నం వండుకోవడానికి పోతే ఇంకో చోట కడతాం, అప్పుడు ఈ మంత్రం ఏదైతే ఉన్నదో దానిని ఆ భగవంతుని యొక్క నామాన్ని అస్తమాటు ఉచ్చరించి చేసుకోవటం. మూడవది, ఇది స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పారు, ఒక వల్లభుడు లభించినప్పుడు ఆ భర్త ఎలా చెబితే అలా నడుచుకుంటూ వాడు రా అంటే రావడం, పో అంటే పోవడం, వాడు సేవ చేసుకుంటూ తరించవచ్చు. వీటిల్లో వారి వారి మనస్సులకు నచ్చినటువంటి విధానంగా గురుసేవ గాని, గురువించినటువంటి మంత్రాన్ని గాని, భర్తృసేవ గాని, ఈ మూటిని విడవనటువంటి వాడు ఉన్నాడే అజ్ఞానాన్ని తొలగించుకుని యోగి అవుతాడు. ఇంకా యోగి అవ్వడానికి మంచి మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయట. అష్టాంగై సిద్ధ్యతే యోగ తాని వక్ష్యామి తత్వత. అష్టాంగ మార్గం అని ఒక మార్గం ఉందండి, ఇది అసలైనటువంటి పురాణ మొత్తానికి పట్టైన గొప్ప తత్వం. 8 అవయవములు, 8 పార్ట్స్ ఉన్నాయి యోగంలో. యోగ శాస్త్రంలో ఉన్న ఈ 8 భాగాలని కలిపి అష్టాంగ మార్గం అన్నారు. దానిని గనక ఆచరిస్తే ఆ ప్రకారంగా మనిషి మోక్షం పొందొచ్చు. ఏమేమిటి అష్టాంగ మార్గం? యమాశ్చ నియమాశ్చైవ ఆసనాని చ సప్తమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణా, ధ్యానమేవ చ, సమాధిశ్చ మునిశ్రేష్ఠ యోగాంగాని యథాక్రమం. ఏమిటి 8 మార్గాలు యోగ మార్గాలు? అష్టమాటు అష్టాంగ మార్గం అనేది మీరు వినే ఉంటారు యోగ మార్గంలో. ఆ 8 వరుసగా ఏమిటంటే, 1 యమ, 2 నియమ, 3 ఆసన, 4 ప్రాణాయామ, 5 ప్రత్యాహార, 6 ధారణ, 7 ధ్యాన, 8 సమాధి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 అంశాలు ఉన్నాయి. ఈ 8ని కలిపి అంగాలు కలిపి అష్టాంగం అన్నారు. 8 పార్ట్లు, అంగము అంటే ఒక పార్ట్ అనమాట, ఒక భాగం. ఈ అష్టాంగ మార్గమే యోగము. ఈ 8ని ఎలా వీలుంటే వాటిని అవలంబిస్తే వాడు యోగి అవుతాడు. మరి ఇప్పుడు ఈ వీటిని మహా విశాలమైనవి, అంత తేలిక చెప్పడం క్లుప్తంగా వీటిల్లో ఏది ఏమిటో చెబుతున్నాను. యమ అంటే ఏమిటి? యమధర్మరాజ. నియమం అంటే ఏమిటి? ఆసనం అంటే ఏమిటి? ఇది మీరు కూర్చున్న కుర్చీ ఆసనమా? ఇదే కాదు. మొట్టమొదట యమము అంటే ఏమిటి? అహింస, సత్య, బ్రహ్మచర్యా పరిగ్రహః అక్రోధశ్చానసూయాచ ప్రోక్తాః సంక్షేపతో యమాః. యమములనగా ఏమి? వేటిని యమాలంటారు? ఒకటి అహింస, రెండు సత్యం, మూడు అస్తేయం, నాలుగు బ్రహ్మచర్యం, ఐదు అపరిగ్రహము, ఆరు అక్రోధం, ఏడు అసూయ లేకపోవుట. అనసూయ అన్నమాట. మన అనసూయాదేవిగా వేరు ఎందుకు వచ్చిందంటే ఆవిడకి ఎవరి మీద అసూయ లేదు, అందుకే అనసూయ అంటారు. వరుసగా ఏమేంటివి? అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, అక్రోధం, అనసూయత్వం. వీటిని యమములు అన్నారు. అంటే ఏమిటి? మళ్ళీ అహింస అంటే ఏమిటి? మనస్సుతో కాని చేతలతో కాని ఎవ్వడికి కష్టం కలగకుండా చూసుకోవటమే అహింస. వాడు తప్పు చేస్తే తప్ప అనవసరంగా ఊరికే వాడి పేదరికాన్ని బట్టలను శరీరాన్ని వీటిని తిట్టకూడదట. అందుకే తల్లి పిల్లవాడు తప్పు చేస్తుంటే కొడితే అది అహింసే అవుతుంది, హింస కాదు. పాలు తాగలేదు కాబట్టి కొట్టింది. గురువు దోషం ఉన్నవాడిని తిట్టి చదవరా అంటాడు, అది హింస కాదు. అలా కాకుండా అనవసరంగా పక్కన కూర్చుని వాడిని లాగి గోప మీద కొట్టడం, నువ్వు పేదవాడివి అని ఆక్షేపించడం, నీ బతుకు తగలే అని చెడామడ తిట్టడం, ఇలా అనవసరంగా తిట్టడం అనేది అది అహింస కాదు. హింస అదే, అది ఘోరం, అది మహాపాపం. కాబట్టి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎవరికి కష్టం కలగకుండా ఉండడం అహింస. ఇది మొదటిది యమాల్లో. రెండవది సత్యం పలకడం, అబద్ధం ఆడకుండా ఉండడం. అది చెప్పాను కదా, సత్యం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఉండాలి, సత్యం వల్ల ఉపయోగం ఉండాలి. ఇప్పుడు గోవుని చంపడానికి వస్తున్నాడు ఈ వ్యక్తి కత్తిచ్చుకొని, నేను సత్యమే పలకమన్నారు పద్మాగర్ గారు అనే దృష్టిలో ఉంటాం మనం. ఇంతలో ఆ గోవు వచ్చి మన ఇంట్లో తల దాచుకుంది, ఈయన కత్తి పుచ్చుకు దాన్ని చంపడానికి వస్తున్నాడు. వచ్చి ఏమండి ఇలా గోవు వచ్చింది ఎక్కడికి వెళ్ళిందండి అన్నాడు. నేను సత్యమే చెబుతా, అదిగో మా ఇంట్లో ఉంది గోవు అన్నాం. వెంటనే వీడు ఏం చేశాడు, దాన్ని నరికేస్తాడు. అది మహాఘోర పాపం. ఇప్పుడు నువ్వు పలికింది సత్యం అవదు. కాబట్టి సత్యం కూడా ఆచితూచి ఇతరులకు ఉపయోగపడాలి. భూత హితంబుగా పలుకు బొంగును సత్య ఫలంబునిచ్చు తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంగునట్ల ప్రాణాతురుడైన చో పరిణయం పలుకు బొంగు సత్యాతిశయం భయండ్రు మహితాత్మక ఎట్టివి ధర్మ సూక్ష్మములు. 10 మందికి ఉపకారం చేయడం కోసం అబద్ధం ఆడితే కూడా అది సత్యం కంటే గొప్పది. ఒకళ్ళని నాశనం చేయడానికి సత్యం బలికాం, ఇందాక గోవును చంపడానికి సత్యం బలికాం, అది భయంకరమైన అసత్యం. ప్రాణం పోయేటప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అబద్ధాలు ఆడచ్చు, అవి ధర్మ సూక్ష్మాలు. కాబట్టి ఏమన్నారు, ప్రాణాతురుడైనచు ప్రాణం పోయేటప్పుడు నువ్వు అసత్యం ఆడితే అది సత్యంతో సమానమే. పరిణయం పెళ్లి కోసం కూడా అబద్ధం ఆడచ్చు, అబద్ధం ఆడమన్నారు కదా అని మరీ భయంకరమైన అబద్ధం ఆడకూడదు. చిన్న చిన్న రేపు మప్పు గుండెపోటు చచ్చిపోతావు నువ్వు, కాదంటే నాకు ఏ రోగం లేదని పెళ్లి చూసుకుని పెళ్లి చూసుకున్న మర్నాడే చచ్చిపోతే ఇది నేను ఎన్ని జన్మలకే నీ పాపం విడిచిపెట్టదు. అటువంటి అబద్ధాలు ఆడకూడదు. చిన్నది ఏదో 2000 జీతం అనుకో, నాకు 5000 జీతం అని చెప్పాం అనుకో, కొంతలో కొంత అయ్యాం, అది కూడా మరీ పరాకాష్ఠ కలగకుండా. పక్కవాడి కారు చూపించింది నా కారని చెప్పి పెళ్లి చేసుకో, ఏదో చిన్న చిన్న విషయాల్లో. కానీ ఇందాక చెప్పినట్టుగా ఆ అసత్యం స్థాయి దాటరాదు. అంచేత నియమబద్ధంగా జాగ్రత్తగా సత్యం పలకాలి. అస్తేయము, ఇతరుల ధనం అనవసరంగా లక్కకూడదు. ఎవరో 10 రూపాయలు ఈ తాంబూలంలో పెట్టించారు, నేను పక్కనెట్టా, ఈయన నేను చూడలేదని తీసి జేబులో వేసుకున్నాడు అనుకోండి, అది స్థేయం అంటాం. స్థేయం అంటే తెలియకుండా లాక్కోవడం. లేదా చావగొట్టి బెదిరించి నీ వీపుకున్నది కత్తి తుపాకీ తీ నీ జేబులో అన్ని అని బెదిరించి తీసుకోవడం, ఈ కారు దోపిడీలు ఈ రైలు దోపిడీలు ఇవన్నీ కూడా స్థేయం. దీనికి వ్యతిరేకం మన దగ్గర అస్తేయం. ఎవరి దగ్గర నుంచి దొంగతనంగా కానీ బలాత్కారంగా కానీ బెదిరించి కానీ ఇవన్నీ ధనాలు స్వీకరించకుండా ఉండడమే అస్తేయం. పెళ్ళైన వర్నాడే ఏది నీ పేరు మీద ఉన్న డిపాజిట్ ఇస్తావా తస్తావా అని పెళ్ళాన్ని బెదిరించి లాక్కుంటే అది స్థేయము అన్నారు. సరే, ఇవి జాగ్రత్తగా మనిషి అస్థేయం అనే నియమంతో ఉండాలి. ఇక బ్రహ్మచర్యం అంటే ఏమిటి? బ్రహ్మచర్యం అంటే చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఉండడం, స్త్రీ సంభోగం లేకుండా ఉండడం బ్రహ్మచర్యం. ఇది ఒక తప్పుడు మాట. బ్రహ్మచర్యం అంటే నియమబద్ధమై వివాహాది కార్యక్రమాలలో ఇతరులకు సంబంధించినటువంటి భార్యలను అపహరించకుండా తన భార్య తన సంపదలతో కాలక్షేపం చేసేవాడు కూడా బ్రహ్మచర్యంతో ఉన్నవాడే. అలాంటి బ్రహ్మచర్యం ఉత్తమత్వం. అందుకే వశిష్ఠుడు బ్రహ్మచర్యం, అంతమంది కొడుకులున్నా ఆ నియమబద్ధమైన బ్రహ్మచర్యంతో జీవించాలి. తర్వాత సంగత్యాగం. వరస పెట్టి మనం ఏం చేస్తున్నాము అంటే అపరిగ్రహము అనగా ఇతరులను యాచించి బాబు రోజున ఇది పట్రా అది పట్రా అది పట్రా ఇది పట్రా అని యాచించి పీడించి వాడి దగ్గర గుంజుకోవడం ఉన్నదే దానిని పరిగ్రహం అన్నారు. అపరిగ్రహం అంటే దానికి వ్యతిరేకం. ప్రాప్తించిన దానికి సంతోషించాలి. ముఖ్యంగా అధికంగా ఈ అపరిగ్రహంలోకి ఏమేమి వస్తాయి? న్యాయంగా వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు అపరిగ్రహమేట, అన్యాయంగా 110 రూపాయలు అవి పెట్టి పీడించే వాళ్ళందరూ పరిగ్రహాలే. అలా ఏ విషయంలో అయినా అధికంగా గుంజడం వస్తే వీళ్ళని పరిగ్రహులు అన్నారు. న్యాయం తప్పకుండా క్రమబద్ధంగా గనక వీడు వ్యాపారాదులు నిర్వర్తిస్తే వాడు అపరిగ్రహంలోకి వస్తాడు. అటువంటి వాడు ఉత్తమోత్తముడు కింద లెక్క. అటువంటి అపరిగ్రహం కావాలి. తర్వాత అక్రోధ, అనవసరంగా కోపం తెచ్చుకోరాదు. అసూయ లేకపోవటం, వీటన్నిటినీ కలిపి ఏమన్నారు? యమములు అన్నారు. ఈ యమ పద్ధతి ఎవడో అవలంబిస్తాడో వాడు యోగ మార్గంలో ఒక్క అంగాన్ని అవలంబించాడనమాట. జాగ్రత్తగా ఉంది చూడండి. అష్టాంగ మార్గంలో ఇప్పటికీ యమ అంటే ఒకటే, ఆ ఒక్క దాంట్లో 7 ఉన్నాయి ఏకంగా వరుసగా. వీటిని జాగ్రత్తగా పాటించినటువంటి వాడు యోగి అవుతాడు, వాడికి యోగ సిద్ధి వచ్చి తీరుతుంది. ఆపదలలో కూడా ఈ నియమాలు విడిచిపెట్టకూడదు అన్నమాట. ఇక యమాలు కూడా అయ్యింది కదా, రెండవది నియమం. అష్టాంగ వర్గంలో రెండవది నియమం. నియమాల్లోకి ఏమొస్తాయి అంటే తపస్వాధ్యాయ సంతోష శౌచ హరి పూజనాతిక. తపస్సు, స్వాధ్యాయం, సంతోషం, శౌచం, హరి పూజనం, సంధ్యోపాసన, ఇవి నియమములు అని పిలువబడతాయి. వీటిని నియమాలు అంటారు. ఇందులో తపస్సు అంటే ఏమిటి? మనసుగా మళ్ళీ వివరం క్లుప్తంగా వివరం చెప్పాలి కదా. మరి తపస్సు అంటే అడుగుకి వెళ్ళి ముక్కు మూసుకుని నాకెందుకోనండి అందరినీ విడిచిపెట్టి అడుగు గడుపుతేస్తుంది హిమాలయాల్లో కూర్చోవాలనిపిస్తుంది అంటే అది తపస్సు? అదేం తపస్సు కాదు. తపము అంటే కృషించుట. కృషించడం అంటే శరీరం కృషించడం ఒకటి కాదు, నీలో ఉండేటటువంటి కోరికలు కృషించాలి. కోరికలు కృషించకుండా నువ్వు అడుగుకి వెళ్ళిన ఉపయోగం లేదు, ఇంట్లో కూర్చున్నా ఒకటి. చాంద్రాయణం లాంటి వ్రతాలు చేస్తూ నియమంగా ఏకాదశి నాడు ఒక పూట ఫోన్ చేయటం, ఈ శుక్రవారం వచ్చినప్పుడు జాగ్రత్త ఆహార నియమాలు తీసుకోవటం, తామసం రజోగుణం రేకెత్తించే ఉల్లిపాయలు మసాలాలు ఇటువంటివి సేకరించకుండా అదుపులో పెట్టుకోవటం, రుచిగా ఉన్నాయి కదా అని పక్కన కనిపించేటటువంటి బట్టీ దగ్గరికి వెళ్ళి మిరపకాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసి ముక్కల కింద టపా టపా కొట్టించేసి నిమ్మకాయ పెట్టించుకుని చెత్త చెదారం తినకుండా ఉండటం, ఇటువంటివి జాగ్రత్తగా పెట్టుకోవటమే తపస్సు. చాంద్రాయణ వ్రతం అంటే చంద్రుడి యొక్క అయనమును బట్టి చేసే వ్రతం. అంటే దీన్ని ఏం చేస్తామంటే ఆహారానికి ఒక నియమం పెట్టారు కొంతమంది మహర్షులు. ఈ నియమం చేశారు పాఠ్యమి నాడు ఒక ముద్ద, విధియ నాడు 2 ముద్దలు, తదియ నాడు 3 ముద్దలు, ఇలా పూర్ణిమ నాటికి 15 ముద్దలు అన్నం తినటం. మళ్ళీ ఆ మర్నాటి నుంచి పూర్ణిమ 15 అయ్యాక పాడ్యమి నాడు ఒకటి తగ్గించుకుని అన్నమాట కృష్ణపక్షంలో. అలా చతుర్దశికి క్రమేపీ ఒక్క ముద్ద అవుతుంది. అమావాస్య నాడు అసలు కనం. మళ్ళీ పాడ్యమి నుంచి ఒకటి, పూర్ణిమ నాడు 15 ముద్దలు, మళ్ళీ అక్కడి నుంచి ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ రావడం. ఇలా శుక్లపక్షంలో ఒక్కొక్క ముద్ద చొప్పున పెంచుకెళ్ళడం, కృష్ణపక్షంలో ఒక్కొక్క ముద్ద చొప్పున తగ్గించుకెళ్ళడం, ఇలా నియమబద్ధంగా హోం చేస్తూ భగవంతుడైన హరిని ఏకాదశి నాడు, అమ్మవారిని శుక్రవారం నాడు, సోమవారం నాడు పరమేశ్వరుణ్ణి అర్చన చేసి యథాశక్తి దక్షిణలు ఇచ్చుకునే వ్రతానికి చాంద్రాయణ వ్రతం అని పేరు. బాగుందండి, వీరు చెప్పినట్టుగా పాడ్యమి నాడు ఒక్క ముద్దే కదా అని అంత ముద్ద చేసుకుని తింటే అది చాంద్రాయణ వ్రతం కాదు. 15 ముద్దలు కలిపి ఒక్కొక్క ముద్ద ఎంత చేసుకుని అక్కడ ఏది పూర్ణిమ నాడు పాడ్యమి నాడు ఈ 15 కలిపి ఒక ముద్ద చేయడం కాదు. ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా ఉంది, శుభ్రంగా ఏ భీముడికో ఇది బాగుంది అనిపించింది అనుకోండి, కొంచెం బియ్యంతో ఒక ముద్ద చేస్తే ఎలా కుదురుతుంది? దానికి ఒక పరిమాణం చెప్పారు. ఎంత అయితే ఆ ముద్దతో లెక్క, అంటే నెమలి కంటి గుడ్డంత ముద్ద, అంటే ఇంత ముద్ద మాత్రమే తినాలి భాగ్యం నాడు. అలా పూర్ణిమ నాడు 15 ముద్దలకి అలా చేసేవారు వాళ్ళు. ఇప్పుడు అది కనుక చేస్తే ఈ సత్యనారాయణ ఒక నెలలాడు పోయి చూసినట్టు అనిపిస్తుంది మనకాయ. ఏరుగంటి వాడు మీరుగైపోతాడు. అందుకే కలియుగంలో ఇంత కఠోర నియమాలు అక్కర్లేదు, కానీ క్లుప్తంగా ఒంటిపూట భోజనాల వరకు ఉండే నియమాలని జాగ్రత్తగా, అంటే ఏకాదశి ద్వాదశి మొదలైనటువంటి ఉపవాస వ్రతాలు చాలు. అవో ఉండగలిగితే అది వేరే విషయం అనుకోండి. ఇవి తపములు. తర్వాత ఓంకారం, ఉపనిషత్తులు, పరమేశ్వరుడి యొక్క మంత్రాలు, వాసుదేవుడి యొక్క ద్వాదశాక్షర మంత్రం, అష్టాక్షర మంత్రం, వీటన్నిటినీ జపించుకోవడం, వేదాలు వినడం, వీటిని స్వాధ్యాయం అంటారు. రెండవది స్వాధ్యాయం అంటే ఇదన్నమాట. ఈ నామాలు అష్టాక్షరి కాని ద్వాదశాక్షరి కాని, ఈ నామాలు విడిచిపెట్టేవాడు, ఈ పురాణాలు విననివాడు, ఉపనిషత్తులు వేదమంత్రాలని తిరస్కరించేవాడు స్వాధ్యాయం లేనివాడు, వాడి జీవితంలో ఎవరు ఉద్ధరించలేరు. ఒక్క గురుసేవ మాత్రమే వాడిని ఉద్ధరిస్తుంది. చూసారు, అందుకే పైన చాలా తేలిక మార్గం చెప్పాడు. ఆ మూడు యోగిని చేస్తాయి, ఈ 8 మార్గాలు యోగిని చేస్తాయి. అష్టాంగ మార్గంతో చేసేదాన్ని కేవలం గురుసేవతో పొందవచ్చు. ఇక మూడవది సంతోషం. సంతోషం అంటే ఏమిటి అంటే, ఏదైతే వస్తుందో దానితోటి సంతృప్తి పొందుట. చాలా కష్టం ఇది. వచ్చిన దానితోటి మనిషి నాకు ఇంత జీతం వస్తుంది, ఇంకా వస్తే కానీ లేదా అనేటటువంటి బెంగ లేకుండా ఈ మానవుడు ఎవడూ ఉండలేడు. అలా కాదట, ప్రయత్నమే చెయ్యాలి తప్ప అది లేకపోతే అలో లక్షణ అది లేదు ఎలాగా అని ఏడవకూడదట. అది రహస్యం. ప్రతివాడు కర్మ చెయ్యాలి, సంపాదించాలి అని కోరాలి, కానీ అది రానందుకు బాబో లేదు అని దుఃఖించరాదు. ఇది నియమం. అక్కడ ఆశ్చర్యం, సంపాదించాలట, గృహస్థాశ్రమం ఉండాలట, అన్ని ఉండాలట, కానీ అది లేని నాడు అది లేదని శోకించకుండా ఉండడమే సంతోషం అంటే. ఎప్పుడైతే నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు ఇక నీ జీవితం వ్యర్థమైపోతుంది. అందువల్ల ఏమన్నాడు నాయన, ఏ విధంగా చూసినా సరే నిత్యం ప్రాప్తించిన దానికి సంతోషంగా ఉండాలి. వ్యాప్తిం వందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన తృప్తి చక్కంబడు. వచ్చింది ఎంతైనా అదే 10,000 కురి, వ్యాప్తి పొందక బాధపడక ఇంకా రాలేదని ఏడవకుండా ఉంటే వాడు మహానుభావుడు. అలాంటి వాడు తృప్తిగా ఉంటాడు. కానీ అలా తృప్తి పొందిన వాడికి, సంతోషం లేని వాడికి ఎన్ని దీపాలు వచ్చినా ఉపయోగం లేదట. అంతేకాదట, సంతోష చిత్తుడై ఉన్నవాడిని హరి వచ్చి సేవిస్తాడు. సంతోషిగా ఆడేని శక్రుడైనూ నిర్ధనుండైనను నిద్రవోవు సంతసించనేని సర్వభూత సుహృతములకు ప్రాప్త లాభముదిత మానసులకు సుజనులకును గర్వహీనులకును వినతులే మనత్తు. సంతోషంగా లేనివాడు ఇంద్రుడైనా నాశనమవుతాడు. సంతోషంతో ఉంటే కటిక దరిద్రుడు కూడా హాయిగా ఇంట్లో గుర్రు పెట్టి నిద్రపోతాడు. అందువల్ల ఎవడైనా సరే ప్రాప్తించిన దానికి సంతోషం పొందాలి. ఎవడు అలా సంతోషంగా ఉంటాడో, వచ్చిన లాభంతో ఆనందిస్తాడో, లేని వారికి నేను నమస్కారం చేస్తాను అన్నాడు ఆయన. కాబట్టి అలా ఉండాలి సంతోషం. ఇంకా శౌచం, శౌచం రెండు రకాలు చెప్పారు. బాహ్యాభ్యంతర భేదేన శౌచం తు ద్విధం శృతం మృజ్జలాభ్యాం బహిశుద్ధి భావశుద్ధి తథాంతరం. శౌచం ఇది కూడా నియమాల్లో ఒకటి. బాహ్య శుచి అంతఃశుచి అని రెండు రకాలు. మట్టి వల్ల నీటి వల్ల ఈ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం ఉందే, దీన్ని బాహ్య శుద్ధి అన్నారు. శరీరానికి మరిన వచ్చింది, చెమట పట్టింది, బురద వచ్చింది, అప్పుడేం చెయ్యాలి? స్నానం చెయ్యాలి, లేదా మట్టి ఉళ్ళంతా పూసుకోవాలి. దీని మృణ్మయ స్నానం అంటారు. స్నానం చేయడానికి నీళ్లు దొరకకపోతే మట్టితో స్నానం చేసే విధానం కూడా ఉంది. ఆ మృణ్మయ స్నానం కూడా శుచి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎప్పటికి కూడా అనారోగ్యవంతుడికి ఒళ్ళంతా బురద పూసి 4-5 గంటలు అట్టే పెడతారు, అదే రహస్యం. దానివల్ల వాడికి తెలియకుండానే శరీరం పవిత్రం అవుతుందట. ఈ రకమైన శుచి బాహ్య శుచి. పైకి ఎన్నిసార్లు 100 సార్లు స్నానం చేసినా లోపల కుళ్ళు పెట్టుకుంటే వాడికి శుచి ఎలా వస్తుంది? బాబాయ్ పక్కవాడికి 100 రూపాయలు దొరికేసిందిట అని ఏడుస్తూ కూర్చున్నాడు వీడు. పక్కవాడి బాగును చూచి గిలగిలలాడిపోతున్నాడు, ఇతరులను చూచి లోపల కుళ్ళిపోతాడు. వాళ్ళ మీద ద్వేషం, వాళ్ళ మీద పగ, ఇన్ని రకాల దిక్కుమాల లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎన్ని స్నానాలు చేసిన ఉపయోగం ఉంది? తోటి మనిషిని మనిషిగా చూడలేని మనిషి ఎన్ని స్నానాలు చేసినా వాడు అపవిత్రుడే. కాబట్టి అంతఃశుచి లోపల ఎంతసేపు ఇతరుల మీద ద్వేషం లేకుండా ప్రేమగా చూడగలిగితే వాడు అంతఃశుచిని కూడా పొందుతాడు. రాగద్వేషాలకు అతీతంగా ఉండే మనిషి ఉన్నాడే వాడు ఉత్తముట. అసలు బాహ్యశుద్ధి కంటే అంతఃశుద్ధి గొప్పది. అలాగని స్నానం మానేసి ఇంట్లో కూర్చోమని కాదు సుమా. ఈ లోపల మనస్సు కూడా నిష్కల్మషంగా ఉంచుకోవాలి. ఎవడు అంతఃశుద్ధి కలిగి ఉంటాడో వాడు తాగినా వాడిని ఏం చేయదటది, నిష్కల్మషమైన బుద్ధివాడిది. అటువంటి వాడు శంకరాచార్యులు వారు రోజున మద్యం తాగడం మొదలెట్టాట. ఈయన తాగుతున్నాడని శిష్యులందరూ చంకలు కొట్టుకుని మనం కూడా తాగుదాం అనుకున్నారట. మర్నాడు శేషం కరిగించి తాగట్ట ఆయన. వీళ్ళు వెర్రిమొహం వేశారు. ఆయన అంతఃశుద్ధి కలిగితే మద్యం శేషం సమానం. అంతఃశుద్ధి లేని వాడికి ఏదైనా ఉపయోగం లేదు. బయట ఇన్ని స్నానాలు చేసిన వాడు దంభ పురుషుడు, వాడి శరీరం మధ్య పాత్రతో సమానం. ఎవడి మనస్సు శుద్ధి లేదో అటువంటి వాడున్నాడే అంతఃశుద్ధి విహీనాయే తీర్థయాత్ర ప్రకుర్వతే నతాపృనంతి తీర్థాని సురాభాండమివాపగాదన్నీ. ఇటువంటి అత్యద్భుతమైన శ్లోకాలు నోట్ చేసుకోవలసినటువంటి శ్లోకాలు. ఎవడికి మనస్సుద్ధి ఉండదో, ఎవడి మనస్సు కల్మషంతో కుట్రతో నిండి ఉంటుందో అటువంటి వాడు తీర్థయాత్రం ప్రకుర్వతే, వాడు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని స్నానాలు చేసినా నతాన్ పునంతి తీర్థాన్ని, ఆ తీర్థములు వాడిని పవిత్రుని చెయ్యవు. మనస్సును కుళ్ళు కుటంత్రాలు కుట్రలు ఈర్ష్య అసూయ పక్కవాడి మీద ద్వేషం వాడిని తిట్ట వీడి తిట్ట ఇవన్నీ ఉన్నప్పుడు తీర్థయాత్రలు వాడిని తాన్న పునంతి తీర్థాన్ని ఎన్ని తీర్థాలు పవిత్రుని చేరేవిట. ఎలాగా? సురాభాండమివ ఆపగా నదులు నీళ్లన్నీ పట్టుకొచ్చిన కళ్ళు పోసిన కొండని పవిత్రం చేయలేవట. అందుకే చాలా మంది చేసే పొరపాటు ఏమిటో తెలుసునండి, ఆ బ్రాంతి సీసాలు అట్టుకొచ్చి నీళ్లు వేసి ఫ్రిడ్జ్లో పెడతారు. ఆ సీసాలు ఎన్ని ఆ గంగా జలాలు సమస్త నదుల జలాలు కలిసి ఆ సీసాన్ని పవిత్రం చేయలేవటే. ఈ శ్లోకంలో చెప్పాడు 106వ శ్లోకంలో 33వ అధ్యాయంలో. నాయనా సమస్త నదుల జలాలు కలిసినా ఈ శేషాన్ని ఈ భాండాన్ని పవిత్రం చేయలేకపోతే ఆ సీసాలు వచ్చుకొచ్చి నీళ్లు వచ్చి వాటిని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి రాగానే గురువు గారు తాగుతారా అని నాకు ఇస్తే ఈ శరీరం ఏం పవిత్రం అవుతుంది. అలాగే అంటే దీని ఉదాహరణ ఎందుకు చెప్పాడంటే, కళ్ళు ఆ మధ్య ఉన్నటువంటి పాత్రని నదుల నీళ్లు కూడా పవిత్రం చేయలేవు. కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్యలతో కూడిన ఈ మనస్సు ఉన్నటువంటి శరీరాన్ని ఎన్ని తీర్థయాత్ర చేసినా పవిత్రం చేయలేవు. ఆ కళ్ళు కొండ లాంటిది ఈ శరీరం. కాబట్టి ముందు ఈ శరీరం కళ్ళు కొండ కాకుండా పవిత్రమైన కొండగా మార్చుకోండి. అప్పుడు మీరు ఎన్ని చేసినా ఉపయోగం, అప్పుడు తీర్థయాత్రలు చేస్తే ఉపయోగం, అప్పుడు పురాణాలు వింటే ఉపయోగం. సాధ్యమైనంతవరకు ఒకేసారి కుళ్ళు కుతంత్రాలు కుట్రలు గుండెల నుంచి పావు, కానీ మెల్లిమెల్లిగా ప్రాణుల్ని భగవత్ స్వరూపంగా చూడటం నేర్చుకుని వాడు బాగుపడితే ఆనందించండి, ఎవరిని తిట్టకండి, అభాండాలు వెయ్యకండి, ఇవి జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతున్నాడు. ఎవడు తన నాలుక ద్వారా వాచ ధర్మాన్ ప్రవదతి, అస్తమాటు నాలుకతోటి మంచి ధర్మం చెప్పాలి. కేవలం నాలుకతో చెప్పడమే కాదు, మనస్సుతో కూడా ఆచరించాలి. అలా చేస్తూ ఉంటే వాడి శరీరం ఉన్న చూశారు, ఇది పరమ పవిత్రమైన గంగా నది. ఇదే గంగ, ఇదే నర్మద, ఇదే పుష్కరం, ఇదే సమస్త తీర్థం. కేదారాది సమస్త తీర్థములు కోర్కెం చూడబోనేటికి కాదా ముంగిలి వారణాసి కటుపే కైలాస శైలం. తప్పులేదు, అన్ని తీర్థయాత్రలు చేయాలి, కానీ అసలు నీలో ఉండే పరమాత్మ తత్వం తెలుసుకోకపోతే ఇక ఎన్ని తిరిగితే మాత్రం ఉపయోగం ఉంది. కడుపే కైలాస శైలం, మన ముంగిలే కై వారణాసి క్షేత్రం వచ్చి పడుతుంది. అంచేత లోకాలన్నింటినీ కూడా భక్తి ప్రేమలతో చూడాలి, విశుద్ధమైన మనస్సుతో ఉండాలి, లేకపోతే వాడు మహాపాతకుడవుతాడు. నాయన ఇది శౌచము. కాబట్టి యమాలు నియమాలు క్లుప్తంగా నీకు చెప్పాను. తర్వాత ఆసనాది నియమాలు ఉన్నాయి. వరుసగా ఆసనములు గురువు ద్వారా వేసే పద్ధతి నేర్చుకోవాలి. పద్మాసనము, వీరాసనము, ఆ ఇటువంటి ఆసనాలన్నీ వేసుకుంటే ఏ ఆసనం వల్ల నువ్వు ఎక్కువసేపు కూర్చోగలవో అది నీకు యోగానికి ఉపయోగపడుతుంది. ఆసనాలు చాలా ఉన్నాయి, కానీ కూర్చునేటప్పుడు మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆసనం సుఖంగా ఉంటుంది. కొంతమంది పద్మాసనం వేసుకుంటే ఎక్కువసేపు కూర్చోగలరు, కొంతమంది వీరాసనం మీద కూర్చోగలరు, కొందరు బద్ధ పద్మాసనం మీద కూర్చోగలరు, కొందరు మయూరాసనం, ఇలా శిరశాసనం. కొంతమంది ఏది సుఖమో అటువంటి ఆసనం మీద కూర్చుని కదలకుండా జపం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆసనం. కాబట్టి ఆసనం మనిషికి చాలా ఉత్తమమైనది, ఏదో ఒక ఆసనాన్ని అభ్యసించాలి. ఇక్కడ వరుసగా కొన్ని ఆసనములు చెప్పాడు. ఏమేంటవి అంటే వరుసగా పద్మకం, స్వస్తికం, పీఠం, సైంహం, కౌక్కుట కౌంజరై, కౌర్మం వజ్రాసనం చైవ వారాగం మృగచైలికం. వరస పెట్టి పద్మాసనం, స్వస్తికాసనం, పీఠాసనం, సింహాసనం, కుక్కుటాసనం, కుంజరాసనం, కూర్మాసనం, వజ్రాసనం, వరాహాసనం, మృగాసనం, చైలికాసనం, క్రౌంచాసనం, నాడికాసనం, సర్వతోభద్రాసనం, వృషభాసనం, నాగాసనం, మత్స్యాసనం, వ్యాఘ్రాసనం, అర్ధచంద్రాసనం, దండవాతాసనం, శైలాసనం, శభ్రాసనం, మౌద్గరాసనం, మకరాసనం, త్రిపథాసనం, కాష్టాసనం, స్థాణు, వైకర్ణిక, హౌమ, వేరాసన, ఇలాంటి 30 ఆసనములు ఇందులో చెప్పారు. ఇంకా ఇవి కాకుండా ఉపభేదాలు చాలా ఉన్నాయి. ఈ ఆసనములు జాగ్రత్తగా అభ్యసించి ఇవి మాత్రం తప్పనిసరిగా ట్రైనింగే, దీనికి నో కరస్పాండెన్స్ కోర్స్. బొమ్మను చూసి నేర్చుకోకండి, ఇవి మాత్రం ఖచ్చితంగా గురువు దగ్గర నేర్చుకోవాలి ఆసనాలు. ఈ ఆసనములు శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో స్వస్థమైన మనస్సు ఏర్పడుతుంది, అనారోగ్యవంతుడి మనస్సు కూడా అనారోగ్యం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆసనములు ఎక్కడ వేయాలి అంటే అందరున్న చోటకి వెళ్ళి ఇదిగంటే నేను ఆసనం వేస్తున్నాను రండి అని ఈ మండపం మధ్యలో కూర్చుని వేయమని కాదు, ఇంకా చూపించడానికి వేస్తే వేయచ్చు కాక. ఆసనములు ఎప్పుడు కూడా ఎక్కడెక్కడ వేయాలి అంటే వరుస పెట్టి ప్రాంగ్ముఖ వదంగుఖోవాపి తథా ప్రత్యంగుఖోపి వా అభ్యాసేన జయేత్ ప్రాణాన్ నిశ్శబ్దే జనవర్జితే. జనాలు లేని చోట అంటే ఏకాంతంగా ఉండాలి. అలా నిశ్శబ్ద ప్రదేశంలో జనులు కలకరాలు గందరగోళాలు టీవీలు సీరియల్స్ ఈ గందరగోళం లేని చోట నువ్వు తూర్పు ముఖంగా కూర్చో పశ్చిమ ముఖంగా కూర్చో పర్వాలా, జాగ్రత్తగా ఆసనములు వెయ్యవలేదు. ఇక శరీరము నడిపేటటువంటి వాయువుని ప్రాణము అన్నారు. శరీరంలో కొన్ని వాయువులు నడుస్తున్నాయి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానము. ఈ పంచప్రాణాలు అంటారు, ఇవే మన శరీరాన్ని నడుపుతున్నాయి. ఈ పంచప్రాణాలు లేకపోతే ఈ శరీరం ఎప్పుడో జెండా పేగిపోతుంది. ఈ శరీరమునకు పైకి కిందకి పోతున్నటువంటి పంచ వాయువులు సక్రమంగా ఉంటే ఆరోగ్యంగా బతుకుతాడు. దీన్ని అదుపులో పెట్టడానికి నిగ్రహం కావాలి. అంటే ఈ ప్రాణాలను జాగ్రత్తగా అదుపులో పెట్టాలి. దీనినే ప్రాణాయామం అన్నారు. ఇది రెండు రకాలు, అగర్భం సగర్భం. ఇందులో రెండవది శ్రేష్టం. జపధ్యానాలు చేసేటప్పుడు జపమాల తీసుకునే ముందు ముక్కు మూసుకుని గాలి స్తంభించి తీసుకుని లోపల బంధించి మళ్ళీ విడిచిపెడుతున్నాం. పూరకం రేచకం కుంభకం అంటారు వరసగా. వీటిల్లో ఈ రేచక పూరక కుంభక ఆదులు కాకుండా నాలుగవది శూన్యకం కూడా ఉన్నది. ఈ నాలుగు భేదాల్లో మనిషి సద్గురువుని ఆశ్రయించి మన శరీరము ఎలా నడుస్తుంది, వాయువు మన శరీరంలో మనకు తెలియకపోయినా నడుస్తుంది, అదుపులో పెట్టడమే ప్రాణాయామం. అంటే సక్రమంగా నడపడమే ప్రాణాయామం. విపరీతంగా గాలి తీసుకుని విడిచిపెట్టేయడం వల్లే ఒక్కొక్కసారి గాలి తీసుకుని విడిచిపెడుతుంటే ఆయువు తీరిపోతుంది. మనకి మన ఆయువు ఎలా నడుస్తుంది అంటే ప్రతి సెకనులో నువ్వు తీసుకున్న గాలి విడిచిపెట్టే గాలి వల్ల ఒక్కొక్క నిమిషం నీ ఆయువు తీరుతున్నది. ఇలా 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 ఆయువు తీరిపోకుండా ఆయువు పెంచుకోవడానికి ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ఇది పుస్తకం ద్వారా కాదు, తప్పనిసరిగా శిష్యుని పరీక్షించి వాడికి ప్రాణాయామం గురువే నేర్పాలి. ఎలాగా అంటే మాటల ద్వారా క్లుప్తంగా చెబుతున్నాడు. మన శరీరంలో రెండు నాడులు ఉన్నాయి. ఈ దక్షిణ నాడిని వరసగా పింగళ అన్నారు. దీనికి సూర్యుడు పితృదేవతలు అధిపతులు. ఈ వామనాడిని దానిని అధిపతి చంద్రుడు. దీనిని ఎడ అన్నారు. ఈ ఎడ పింగళ అనే రెండు నాడులకి పరబ్రహ్మ దైవతం. వామనాడి నుంచి వాయువుని విడిచిపెట్టి అతి సూక్ష్మము కుక్షితము అనేటువంటి బ్రహ్మదైవతాన్ని మనిషి తనలోకి లాక్కోగలుగుతున్నాడట. ఇది ఉత్తమమైనటువంటి మార్గం. దక్షిణము నుంచి వాయువుని లాగి ఎడము నుంచి విడిచిపెట్టడం దీనికి వ్యతిరేక స్థితి. దీనిని సహజంగా అడవిలో ఆహార నియమం కలిగిన యోగులు మాత్రం స్వీకరిస్తూ ఉంటారు. ఇదిగో వీటిని అభ్యాసం గురువు ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అంటే ఊరికే చదివేసి ఇలా ముక్కు మూసేసుకుని గాలి పీల్చుకుని మళ్ళీ విడిచిపెట్టి లేకపోతే కుంభించి స్తంభించి చేయడం అనేది కుదరదు గనక ఈయన ఏమన్నాడంటే ఇక్కడ ప్రాక్టికల్స్ మాత్రం ఎవరికి వారు నేర్చుకోవలసిందే. మొత్తం మీద ప్రాణాయామ యొక్క నియమాలు క్లుప్తంగా చెప్పాడు ఆయన. సమస్త ప్రాణులను తనలా చూడగలిగేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ప్రాణాయామ పరుడే. వాడు వేరే ప్రాణాయామం చేయక్కర్లేదట. ఆత్మానం పరమం ధ్యేయాత్ సర్వధాతారమచ్యుతం. ఎవడు తనలాగే సమస్త ప్రాణులను వీడు నేను ఒకటే వాడిలో దేవుడున్నాడు నాలో దేవుడున్నాడు అని ఊహించి చూస్తాడో వాడు తప్పనిసరిగా పరమాత్మే. వికసిత కమలాలలాగా వాడి నేత్రాల నుంచి అటువంటి వాడి నుంచి అద్భుతమైనటువంటి కాంతి వస్తుంది. నాయనలారా, ఆ పరమాత్ముడున్నాడే అణువు కంటే అణువు, సూక్ష్మం కంటే సూక్ష్మం. అటువంటి ఆ పరమాత్ముణ్ణి ఈ అత్యద్భుతమైనటువంటి అష్టాంగ మార్గాల్లో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఆదులలో ఏదో ఒక దానిని పెట్టాలి. ఇందులో ఉత్తమోత్తమైన మార్గం ధారణ. ధారణ ఏ క్రియ నిలుచును, ధారణ ఎలా నిలబడుతుంది, ధారణ అసలు మనిషినిలో ఉండి గుళ్ళు తొలగిస్తుంది. ధారణ అనగా ఏమిటి అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా కళ్ళు మూసుకుని భగవత్ ధ్యానం చేస్తున్నప్పుడు ఈ పక్కన ఏం దొరుకుతుందో తెలియకుండా తాను తలిచేటటువంటి నామమునకు సంబంధించినటువంటి ఒకనొక చైతన్యం శరీరంలో ప్రవహించినాయి. ఎవడో వాసుదేవ అనుకుంటున్నాడు, కళ్ళు మూసుకుని వాసుదేవ వాసుదేవ అంటున్నప్పుడు వాడికి ఈ ప్రపంచం కనపడకూడదు. పక్కన గంటలు వినబడి, ఈ పక్కన వచ్చేటటువంటి ఇంకో శబ్దం వినబడి, అన్నీ తెలిస్తే వాడికి ధారణ నిలవదు. తన తాను తాను మరచి ఏ నామం చేస్తున్నాడో ఆ నామ అధిదేవతని మనస్సును నిలబెట్టుకోవడమే ధారణ. వాసుదేవ వాసుదేవ అని నాలుగు అంటున్నప్పుడు ఆ వాసుదేవుడు కళ్ళు మూసుకుంటే హృదయంలో గోచరించాలి, అప్పటికి బయట ప్రపంచం కనపడుతుంది. ధర్మరాజుని, భీముణ్ణి దగ్గర కౌరవుల్ని అందరినీ పిలిపించాడు ద్రోణాచార్యుడు. ఒక చెట్టు మీద ఒక పక్షిని నిలబెట్టాట. ఈ పక్షి యొక్క గుడ్డును కొట్టాలి. ముందుగా ధర్మరాజుని పిలిచాడు, బాణం ఎక్కుబెట్టన్నాడు. ఎక్కుబెట్టాడు ఆయన, ధర్మరాజా నీకేం కనబడుతోంది? పక్షి కనబడుతుందా? కనబడుతుందండి. చెట్టు కనబడుతుందా? కనబడుతోందండి. నేను కనబడుతున్నానా? కనబడుతున్నానండి. అయితే నీ మొహం నువ్వు కొట్టడానికి వీల్లేదు, బాణం నాకు ఇచ్చి అన్నట్టు ధర్మరాజుని పంపేశాడు. భీముడు పిలిచాడు, ఎక్కుబెట్టు, గుడ్డు కనబడుతుందా? పక్షి గుడ్డు కనబడుతుందండి అయ్యా. పక్షి అదీనండి, చెట్టు అది కనబడుతుందండి, నేను నే మీరేంటే మొత్తం అన్నీ కనబడిపోతున్నాయండి. అయితే నువ్వు కొట్టడానికి వరిగిరో, తప్పు అన్నట్టు. ఇలా ఎవరిని పిలిచినా అన్నీ కనబడుతున్నాయి అన్నారు. చివరిగా అర్జునుడు పిలిచారు, బాణం ఎక్కుపెట్టు, ఏం కనబడుతుంది? నేను కనపడుతున్నానా? లేదండి. చెట్టు? లేదండి. పక్షి? ఏం లేదండి. మరి ఏం కనపడుతుంది? ఆ పక్షి యొక్క సన్నని గుడ్డు తప్ప మరి ఏం కనపడలేదండి అన్నట్ట. కొట్టేయి అన్నాడు. బాణం కొట్టగానే అదేంటి, సరిగ్గా పక్షి యొక్క కంటి గుడ్లు దిగింది. అది ఏకాగ్రత, ఇది ధారణ. ఏ దాని మీద ఉందో మన దృష్టి లక్ష్యం, అది తప్ప ఇంకేం కనపడకూడదు. అప్పుడు వాడికి జ్ఞాపక శక్తి, ధారణ అంటే అదన్నమాట, అది ధారణ. ఇప్పుడు పురాణం చదువుతూ ఉంటే సాయంకాలం చెప్పడానికి ఆ చదువుతున్న కాసేపు టీవీ సీరియల్లు తెలిసి సత్యనారాయణ మాటలు విని లోపల వంటింట్లో కుమకుమలు వింటే సాయంకాలానికి ఇంకేం గుర్తుంటాయి? ఏం గుర్తుండవు. అది తప్ప మరొకటి ప్రపంచం రాకూడదు. కొంతమంది చదువుతూ ఉంటే తన్మయత్వంతో ఉంటారు, చూడండి మీరు ఎన్ని కొట్టిన వాడు కదలరు. అది ఏకాగ్రత, అది సమస్తం. అంటే ఆ ఏకాగ్ర చిత్తతతో ధ్యానం చేస్తున్నప్పుడు భగవంతుడు గోచరిస్తే వాడు ధారణ చేసినట్టు. వాడికి ధారణ ఉన్నది, ఆశ్చర్యం అది. అటువంటి స్థానం సంపాదించాలి. వాడు గుణవంతుడు, వాడు నిర్గుణుడు, వాడు పరబ్రహ్మ తత్వాన్ని పొందుతాడు నాయన. అటువంటి వాడు యోగి అవుతాడు. ఆ పరమాత్ముడు అంటే ఎలా ఉన్నాడో తెలుసా? అనోరణీయాన్ మగతో మహీయాన్ సనాతన ఆత్మాఖిల విశ్వహేతు పశ్యంతి యజ్ఞాన విదాం వరిష్ఠా పరాత్పరస్తాత్ పరమం పవిత్రం. సూక్ష్మం కంటే సూక్ష్మం ఆయన, మహానుభావుడైన ఎంతో పెద్ద వస్తువు కంటే పెద్దవాడు, అంటే ఈ సృష్టి అంతటి కంటే పెద్దవాడు. చాలా సన్నగా ఉన్నాడు, చాలా పెద్దగా ఉన్నాడు ఆయన. పరమ సనాతనుడు ఆత్మ అఖిల విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు. పరమ తత్వజ్ఞాని ఆయన, పరమ పవిత్రుడు ఆ పురాణ పురుషుడు, అనాది పురుషుడు. ఆ నుంచి క్ష వరకు అకారాది క్షకారాలన్నిటిలో ఉన్నాడు, అన్ని అక్షరాలు ఆయన స్వరూపం. ఆ వర్ణ బ్రహ్మ, శబ్ద బ్రహ్మ, నాద బ్రహ్మ, గుణ బ్రహ్మ, లయ బ్రహ్మ, సత్బ్రహ్మ, పరబ్రహ్మ అని పిలువబడుతున్నాడు ఆయన. ఆయన పరమ శుద్ధ మనిషి. అందులో ఆ శుద్ధత్వంలో ఏమి కలుషితం లేదు, కాలుష్యం లేదు, నాశనం లేనివాడు. అందుకని అక్షరుడు అన్నారు. క్షరం అంటే నాశనం. ఆ నాశనం లేని పరమాత్మ అక్షరుడు, నిత్యం ఉంటాడు, పరిపూర్ణ స్వరూపుడు, ఆకాశంలో ఉన్నాడు, అనంతమయుడు ఆయన, ఆనందమయుడు, నిర్మలుడు, శాంతుడు ఆయన. ఆయనే పరబ్రహ్మ అంటే ఆయనే అవికారుడు, ఆయనే అజుడు, ఆయనే శుద్ధాత్మ. అటువంటి వాణ్ణి, ఆ పరమాత్ముణ్ణి తెలుసుకోగలిగితే ఇంకంతకంటే వాడికి కావలసిన ప్రత్యాహారం ఏమున్నది? అంతకంటే ఆ మనిషిలో ధారణ ఏమున్నది, ఆయనని గురించి నిరంతరం తలుచుకోవడమే ధ్యానం. కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచాన్ని మరిచిపోయి తనను కూడా ఆయనను లీనం చేసుకోవడమే సమాధి స్థితి. తోస్తే పడిపోతారు కొంతమంది. ఒక ఆయన జపం చేస్తున్నాడు, ఎంత పిలిచినా పలకడంలా. అప్పుడు ఆశ్చర్యం జరిగింది, ఆయనే కాళిదాసు. కాళిదాసు జీవితంలో చాలా విచిత్రం అండి. కాళిదాసు లీలావతి అని ఒక వేశ్య ఇంట్లో ఉన్నట్ట, అగ్నిహోత్రుడు అని పిలువబడేటటువంటి ఒక బ్రాహ్మడు తద్దినం పెట్టాలనుకున్నాడు. ఈ అగ్నిహోత్రుడు అని పిలువబడే ఈయన తద్దినం పెట్టాలంటే మంచి భోక్తలు కావాలి. ఆ భోక్తలకు ఆయనకి ఒక బట్టలు ఎవడో నచ్చట్లా. వాడేమో ఆ పని చేస్తాడు, వీడి ఈ పని చేస్తాడు, వీడికి చదువు ఉంటే వాడికి ఏమో ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఉంటే ఇంకోటి ఉంది, లేక వాడికి దొంగ లక్షణం ఉంది, వీడికి అబద్ధం ఉంది, ఇలా ఎవడి నచ్చక వాడికి పిలవడల్లా. చివరికి ఎవరు సరైన వాడు లేరని ఆ ఊళ్ళో ఒక యోగి ఉన్నట్ట. ఆ యోగి దగ్గరికి వెళ్ళి, ఏమండి యోగులను భోజనానికి భక్తగా పిలవడం ఉత్తమం కనుక మీరు మా ఇంట్లో భక్తగా రండి అన్నట్ట. ఆయన నవ్వి, భక్తులుగా యోగులు వెళ్ళడం అయినా నువ్వు గొప్పవాడు పిలిచేవు కనుక వస్తావు, కానీ భక్తులు ఇద్దరు ఉండాలి, ఒక్కడిని పెట్టడం దోషం, రెండో వాడిని ఎవడిని పిలుస్తున్నావు అన్నట్ట. ఎవరు దొరకట్లేదండి, అంచేది ఒక్కడితో సర్దుకుందాం అనుకుంటున్నానండి, మీరు చెప్పండి పోను అన్నట్ట. అయితే కాళిదాస మహాకవిని పిలవమన్నట్ట. ఈయన గుండెల్లో కడప బాంబు పేరింది. ఓరినాయరు కాళిదాసు గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నాడు, ఆయన మంచి బంగారపు నగలు వేసుకుని తలతల మెరిసిపోతాట, ఆయన లీలావతినే వేసి ఇంట్లో తిరుగుతాట, ఎవడేమిచ్చినా పుచ్చుకుంటాట, లేనిపోంది ఆయన. మరి అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన భక్తిగా ఎలా పిలుస్తాం అని ఆయన నా ఇష్టం లేదు, అంతకంటే లేదు. ఆయన అనాచారి కవి, తిరిగేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫోన్ చేస్తాడు, వాణి పిలవడం ఏమిటి అనిపించి, నువ్వు పిలిస్తేనే వస్తాను లేక నీ రాను, కొంప ముంచేసేవయ్యా బాబు, నిన్ను రమ్మని పిలిచాను వస్తాను అని ఒప్పుకున్నాక ఇప్పుడు నీ భోజనం పెట్టకపోతే పాపం, తీరా నిన్ను రెండో భక్తుని వెతకమంటే కాళిదాసం చూపించావు, వాణ్ణి పిలవకపోయినా ఈ శ్రాద్ధం ఘటశ్రాద్ధం అవుతుంది, అపవిత్రం అవుతుంది, పొరపాటును వచ్చాను ఇవాళ నా కర్మ, అందరికీ వంకెట్టాను నాకు ఈ శాస్త్రం ఇవ్వాలి అనుకుని కాళిదాసు ఎక్కడ ఉంటాడో వెతుక్కుందామని శిష్యుడు అంటే పెట్టు బయలుదేరాట. మధ్యాహ్న సమయానికి ఫలానా వేశ్య వాటికలో లీలావతి అనే వేసి ఇంట్లో ఉన్నాడని తెలిసింది. అక్కడికి వెళ్ళాడు, వెళ్ళి తలుపు తట్టాడు, లోపల నుంచి తాంబూలం వాసన, ఈ తాంబూలం ఈ కుమకుమలు అంటేనే చిరాకీరికి, ఈ కిళ్ళి వేసుకునేవాళ్ళు ఓ అయ్యో రామా, ఎంత శాస్త్రోక్తమైన పండితుండి కర్మగారి, ఈ దిక్కు వాళ్ళ కిళ్ళేవిడి కారాకిళ్ళి, ఈ దిక్కు వాళ్ళ వాసనలు అనుకున్నాడు. తలుపు తట్టాడు, లోపల నుంచి టింగు రంగా ఒక అమ్మాయి వచ్చిందిట, ఏం కావాలి అని. నమస్కారం తల్లి, నీకోసం రాలేదు, లోపల కాళిదాస్ కవి గారు ఉన్నారని వచ్చానన్నాడు ఈయన ముక్కు మూసుకుని. కాళిదాస్ కోసమా, మా కోసం కదా అని, బావయ్యో నీకోసం ఎవరు వచ్చారండి. ఓ అరే నాయన, ఇంత బతుకు బతికి ఇంటి వరకు అతను తెచ్చేటవడను, చివరికి ఇలా పిలిపించుకున్నానని ఏడుస్తున్నాడు ఆయన. ఇంతలో లోపల నుంచి థూ అంటూ కిళ్ళి ఉమ్ముకుంటూ వచ్చాడు కాళిదాస్ కవి గారు. నమస్కారం పెట్టాలో వద్దా, ఇలాంటి వాడికి దండం పెడితే పాపం అన్నారు, కానీ పెట్టాలి తప్పదు, భోక్త దండం పెట్టి రేపు మా ఇంట ఆర్థికం భోక్త గారండి అన్నట్ట. అలాగే ఎన్నింటికి అపరాహనం దాటాక పిలుస్తానండి అన్నట్ట. అలాగే వస్తానులే వెళ్ళి, మర్చిపోకండి బాబు, రేపు దయచేసి ఏం తినకండి అన్నట్ట, ఏం తినలే వెళ్ళి అన్నాడు ఆయన నవ్వుకుంటూ. అప్పుడు వస్తూ ఈయన, ఒకని కొండ కూడల్చు నొకని గోళ్ళ కూడల్చు మరి ఒక్కడొకడల్చు మాట పెట్టి, వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని అందరికీ వంకలెట్టా, చివరికి వీడిని ఆ భక్తగా పిలిచాను, చీ ఇలా తగులడింది, ఈ జన్మ వ్యర్థమైందని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు పాపం. ఏమండి భక్తులు దొరికారా అది రాగానే ఆవిడ, చన్నోరమైన నన్ను విసిగించుకుపోడు అన్నట్ట. ఈ లోపలి బెంక, సరే శిష్యుని ఏం జరిగిందంటే విషయం చెప్పారట. అంతేలే అందరికీ వంకెట్టాడుగా మా బాగా అయ్యిందండి ఆవిడ. సరే పొద్దున్నే లేచారు, వంటలు అవి సిద్ధం చేస్తున్నారు, మధ్యాహ్నం అయినాడు యోగి గారు వచ్చారు. ఈయన మళ్ళీ బయలుదేరాడు కాళిదాసు కోసం, వెళ్ళి తలుపులు తట్టేసరికి అతి కష్టమే ఆయన కళ్ళు నులుగుకుంటూ వచ్చాట. ఓహో ఇవ్వాలేనా వీటిలో అన్నట్ట. నా తండ్రి ఈ మాత్రమేనా గుర్తుంది, తమరేం తినలేదు అన్నట్టు, ఏం తినలేదు, ఒక పని చెయ్యి, నేను వచ్చేసరికి పాతిక గుండిగల నీళ్లు మరిగబెట్టచ్చు, మామూలు మరగడం కాదు, కస కస కడపడలాడిపోవాలి. నేను వచ్చి స్నానం చేస్తానంట, అపరాహనం దాటాకే అర్థికం కదా, అలాగే రెండని బయలుదేరాడు. దిక్కుమాలాడ ఈ వేస్యల సంభోగం చేసిన శరీరపు గుళ్ళంతా మా పెరట్లో విడిచిపెడతావేమో అని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఓ ఎడ్డుగట్టెలు వేసి ఓ పాతిక గుండిగలు కడపల 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 మరిగించేశాడు నేను వచ్చేలో. కరవచ్చారు కాళిదాస్ గారు, ఆ మొత్తం గుండిగలు నా మీద దెమ్మరించన్నట్ట. చస్తవరా నీ మొహన్ తగలయ్యా, లోపలి తిట్టుకుని పైకి వెళ్ళలేడుగా అయ్యా, బాగా కడపళ్ళు ఆడుతాయి, జాగ్రత్త అండి, సన్నీళ్ళు కావాలన్నట్టు. కొమ్మరించండి మీకెందుకు అన్నారట. ఆ గుండిగలు పట్టుకోలేకపోయారు వాళ్ళు, ఇంతంతలా చర్మాలు తర్వాత గుడ్డలు పట్టుకుని కూడా నలుగురు ఐదుగురు శిష్యులు ఆ వేడి భరించలేక ఉంటే దెంబరించమన్నట్ట. ఆయన దెంబరించారు, పాతిక కడవలు వేడినీళ్ళు పోసుకున్నట్ట. శిష్యులకి మర్చిపోయింది ఇదే మనిషి వీడు రాక్షసుడేమో అని. ఆ తర్వాత ఆయన గారు నేను జపం చేసుకుంటాను, పావు గంట వరకు లోపలికి రావద్దు అన్నట్ట. అలాగే అన్నారు శిష్యులు. లోపలికి వెళ్ళి ఆయన కళ్ళు మూసుకుని జపం చేస్తున్నాడు. ఈలోపు టైం అయిపోతుంది, అందుకని మంత్రం చెప్పే సమయం అయిపోయింది. కవిగారు కవిగారు లేవండి అంటే ఈయన ఈ స్థితిలో లేడు, కాస్త లేపుదామని తొడ మీదలా చెయ్యేసేట. అమ్మ బాబో అని అరిచేట, ఈ చెయ్యంతా ఊడి బయటకు వచ్చేసింది. ఈ వేడిగా మరిగిపోయిన నీళ్ళల్లో చెయ్యి పెడితే మొత్తం తొక్క ఊడిపోతు చూసారా తోలు, అలా అయిపోయి మొత్తం చెయ్యంతలా ఊడి బయటకు వచ్చేసింది. ఏడుస్తున్నాడు బాబోయని. అప్పుడు కాళిదాసు కాసేపటికి లేచి ఉఫ్ అని ఊది మళ్ళీ కళ్ళు పూసుకున్నట్ట. ఊదగానే ఆశ్చర్యం, అసలు ఏమీ లేదు, చర్మం మళ్ళీ యథాప్రకారంగా అందంగా తయారైపోయింది, చెయ్యలాగే ఉంది. అప్పుడు అర్థమైంది, పాతిక గుండిగల వేడి నీరంతా ఇప్పుడు ఈ శరీరంలో బయటకు వచ్చింది. ఈయన మహాయోగి, ఈయన మనల్ని మోసం చేయడానికి వేసేవాటిగా నటిస్తున్నాడు. యోగులకి హోదాలు ఉండవండి, వాళ్ళకి ఇవేమి లేవు, శరీరాన్ని అందవు, అవధూతలు అంటారు వాళ్ళని. మనకి దత్తాత్రేయుడు చూడండి, మద్యాసక్తుడు తాగినట్టు కనపడతాడు, అంగనారదుడు స్త్రీతో తిరిగినట్టు కనపడతాడు, ఇవన్నీ మోసం. మహానుభావుడు కాళిదాస అవధూత వెంటనే ఆనందపడిపోయాడు, ఇప్పుడు నా పితృదేవతలు ధరించారు అనుకున్నట్ట. కాసేపు ఉన్నాక ఆయన వచ్చాట. ఎందుకు చెబుతున్నారంటే దీన్ని సమాధి స్థితి అంటారు. పిలిస్తే పలకరాయరు, వాళ్ళు పరమాత్ముడు కలిసిపోతారు, అప్పుడు వాళ్ళ శరీరం తాత్కాలికంగా శవంతో సమానం. ఆ స్థితిలో ఉండాలి జపం చేసేటప్పుడు. కళ్ళు మూసుకుని సమాధిలో గడితే సమాధి అంటే ఏమిటి, భూమిలో పాతి పెట్టిన శవంతో సమానమే. ఆ స్థితికి వెళ్ళతే వాడు గొప్పవాడు తప్ప, జపం చేసినవాడు పిలిస్తే వండ అని వాడిని విసుక్కుని పక్కనున్నవాడిని మనం మళ్ళీ జపం చేస్తే ఇదే జపం. మహానుభావుడు కాళిదాసు ఆ తర్వాత భోజనం పెట్టాడు, అది వేరే కథ అనుకోండి. అది అవధూతల లక్షణం. ఆ స్థితిలోకి వెళ్ళాలి యోగులు అంటే, వాళ్ళు పరమయోగులు. అటువంటి యోగ స్థితి ఈ పరమాత్ముడిని కళ్ళు మూసుకుని ప్రపంచం మరిచిపోయి ధ్యానం చేసేవాడికి వచ్చి తీరుతుంది. మునివర్యుడా ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఒకనొక విధానమైన కథ చెబుతున్నాను విను అని ఒక దివ్యమైన కథ చెబుతున్నాడు. ఇది హరిభక్తుల యొక్క కథ.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.